ఆకలి రోకలి ఉండదు, ఆనందంతో బతుకుతాడు. అందుచేత విశాలాక్షి దర్శనం చేసి తీరవలసిందే. ఇంకా నైమిషం అది చూడాల్సిందే. గొప్ప క్షేత్రాలలో తక్కినవి చూడొద్దండల్లా, ఇవి గ్యారంటీగా చూడండి బతికున్నప్పుడు. నైమిషారణ్యం ఇప్పుడు లక్నో ఉంది కదా, ఉత్తరప్రదేశ్ రాజధాని, అక్కడ దిగండి. అక్కడ నుంచి నైమిషారణ్యానికి డైరెక్ట్ రైలు ఉంది, సరాసరి నైమిషారణ్యం వెళ్ళిపోవచ్చు. రాత్రి 10 ఓ ప్యాసింజర్ ఉంటుంది, ఆ ప్యాసింజర్లో ఎక్కితే పొద్దున్న 5-6 అయ్యేసరికల్లా నైమిషారణ్యం చేరతారు. ఇంకొంచెం డబ్బు ఉన్న పెద్ద మనుషులు ట్యాక్సీలో పెడితే 5 గంటల్లోనో 4 గంటల్లోనో 3 గంటల్లోనో కూడా వాళ్ళ వాళ్ళ శక్తిని బట్టి వెళ్ళిపోతారు. లేదా ఓ 25 మందో 30 మందో ఓ బస్సు మాట్లాడుకుని వెళ్ళిపోవచ్చు. బస్సు అయితే గ్యారంటీగా 4 అవర్స్ 5 అవర్స్ పడుతుంది, ట్యాక్సీ అయితే 3 అవర్స్ పడుతుంది. దాదాపు 180-200 కిలోమీటర్ల దూరంలో లక్నో నుంచి ఉంది. చాలా అత్యద్భుత క్షేత్రం. ఈ 18 పురాణాలు అక్కడే సూత మహర్షి సౌనకాది మహర్షులకి చెప్పాడు. 88,000 మంది ఋషులు అక్కడ 1000 ఏళ్ళు సత్రయాగం చేశారు. ఒకరోజు 2 రోజులు కాదు, 1000 సంవత్సరాలు. నైమిషే అనిమిష క్షేత్రే మునయ సౌనకాదయ సత్రం స్వర్గాయ లోకాయ సహస్ర సమమాసత. అక్కడ 88,000 మంది ఋషులు ఈ శరీరంతో స్వర్గానికి పోవడం కోసమని 1000 సంవత్సరాలు ఆ దివ్యక్షేత్రంలో యజ్ఞం చేశారు. గోమతీ నది ఓ ఎడతెరిపి లేకుండా ప్రవహిస్తుంది అక్కడ. అటువంటి దివ్యక్షేత్రం, బ్రహ్మక్షేత్రం, అనిమిషక్షేత్రం, పుణ్యక్షేత్రం, పవిత్రక్షేత్రం నైమిషారణ్యం అంటే. అటువంటి నైమిషారణ్యంలో అమ్మవారు ఆ లలితాదేవి లింగధారిణి అంటే లక్షణము కలిగిన తల్లిగా అక్కడ ఉంది. అక్కడికి కూడా నేను భక్తుల్ని తీసుకెళ్ళాను. ఆ లింగధారిణి దర్శనం చేస్తే అటువంటి వాడికి రాబోయే జన్మలలో శోకం ఉండదట. అన్నిటికంటే బతుకుల్లో ఆనందం ఏంటి అంటే ఏడవకుండా ఉండడమే. ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాడు ఒకడు, ఏం ఉండనే ఉంటాడు. డబ్బు ఉన్నా ఏడుస్తాడు, తిండి ఉన్నా ఏడుస్తాడు. ఏమిటంటే చెప్పలేము ఎందుకు ఏడుస్తాడు. ఒక్కోడికి ఒక్కో బాధ, పక్కవాడికి రూపాయి వచ్చింది బాబోయ్ అని ఒక ఏడుపు, నాకు రూపాయి రాలేదు బాబోయ్ అని 2 ఏడుపు. ఈ 2 ఏడుపుల వల్ల 2 కళ్ళు పోతాయన్నారు. ఈ దౌర్భాగ్యపు ఏడుపులు శోకాలు పోయి మనిషి విశోకుడు అవ్వాలి అంటే ఈ నైమిషారణ్యం వెళ్ళాలి. అది పెద్ద కష్టమైన ప్రదేశం కూడా కాదు. ఇక దారే కాబట్టి ప్రయాగ క్షేత్రం. కాశీ వెళ్ళేవాడికి ప్రయాగలో దిక్కుండా వెళ్ళడం కుదరదు, ప్రయాగ దారిలోనే. అక్కడి నుంచే రూట్లు మారిపోతాయి. ఇటు గయ వెళ్ళడానికి, తర్వాత ఇటు కాశీ వెళ్ళడానికి ప్రయాగ జంక్షన్ అన్నమాట, అలహాబాద్ నుంచి మారుతుంది. కాబట్టి అలహాబాద్ దాకా వెళ్ళడం దారే కాబట్టి కాశీ వెళ్ళేవాడు ప్రయాగ వెళ్ళండి. అది దివ్యక్షేత్రమే. అది కూడా గంగా యమున సరస్వతి నదుల సంగమ ప్రదేశం. సహజంగా 2 నదులు కలిసే సంగమంలో స్నానం చేయడం ఒక మహాయోగం అన్నారు. అటువంటిది ఓ పక్క నుంచి నల్లగా యమున, మరో పక్క నుంచి ఎర్రని నీళ్లతో గంగా విడుతూ ఉంటే అడుగున అంతర్వాహిని అయి సరస్వతీ నది ప్రవహిస్తుంది. అటువంటి ఆ త్రివేణి సంగమంలో స్నానం చేస్తే ఒకేసారి 1000 మంది బ్రాహ్మణోత్తములకి కురుక్షేత్రంలో బంగారం దానం చేసిన మహాఫలితం వస్తుందన్నారు. అక్కడ అగస్త్య మహర్షి ఒకప్పుడు 100 సంవత్సరాలు ఒంటికాలి మీద నిలబడి తపస్సు చేశాట. గంగాయమునా తీరో సంగమున ప్రయాగను సదాశివు విశ్వేశుంగూర్చి తపము చేసితి అంగుష్ఠము నేలమోపి అతి ఘోరముగా. చెప్పాడు అగస్త్యుడు, గంగా యమునా నదుల ఆ సంగమ ప్రాంతంలో నేను బొటనవేలు నేల మీద పెట్టి, ఎడమకాలు బొటనవేలు నేల మీద పెట్టి, ఈ కుడికాలు బొటనవేలు ఏమో ఎడమ మోకాలు మీద పెట్టి 2 చేతులు పైకెత్తి తపస్సు చేశాట ఘోరంగా. అంత పవిత్రమైన దివ్యమైన ఋషులు తపస్సు చేసిన ప్రదేశం. బ్రహ్మ కూడా అక్కడ యజ్ఞం చేశాడు. అందుకే ఇప్పటికి కూడా అక్కడ బ్రహ్మగారు తపస్సు చేసిన చోట ఆ విగ్రహాలు ఇవి ఉంటాయి. అసలు ప్రయాగ అంటే అర్థమేమిటి? ప్రకృష్టమైన యాగము చెయ్యబడిన చోటు అంటే గొప్ప యజ్ఞం చెయ్యబడిన చోటు, బ్రహ్మదేవుడు అంతటి వాడి చేత యజ్ఞం చేయబడిన చోటు అని అర్థం దానికి. అటువంటి ప్రయాగలో అమ్మవారు లలితాదేవి ఆమెను చూసి తీరాలి. ఇక ఆ తల్లి అనేకానేక ప్రదేశాలలో ఎన్నో చోట్ల ఉన్నప్పటికీ హిమాలయ పర్వతాలలో పార్వతీదేవిగా ఉన్నది కేదారక్షేత్రాలలో, అక్కడ చూడాలి. నెక్స్ట్ శ్రీశైల క్షేత్రంలో ఉన్న అమ్మవారిని మాధవీదేవిని చూడాలి. శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ రవిద్యతే. శ్రీశైల శిఖరాన్ని ఒక్కసారి చూస్తే వాడికి పునర్జన్మ ఉండదు. ఎందుకు వచ్చింది ఈ మానవ జన్మ? అంచేత ఈ జన్మలో పుట్టడం ఒక బాధ, పెరగడం ఒక బాధ, స్కూళ్ళల్లో చదవడం మరో బాధ, చదువుకున్న తర్వాత మంచి ఉద్యోగం వస్తుందో రాదో అది మరో బాధ, ఉద్యోగం వచ్చాక పక్కన ఏ రకమైన పెళ్ళం వస్తుందో, గొళ్ళెం అవుతుందో, కళ్ళెం అవుతుందో, నెత్తి మీద కొళ్ళం అవుతుందో అని అదో బాధ. ఇవన్నీ అయ్యాక పిల్లలు ఏ రకమైన వాళ్ళు పుడతారు అని బాధ. పెరుగుతున్నంతకాలం చచ్చేదాకా అనుక్షణం మానవుడికి శరీరం ఉన్నంత వరకు బాధ, దేహం ఉన్నంత వరకు సందేహం తప్పదు. ఈ బాధలతో మనం ఎక్కడ పడతాం? కాబట్టి ఈ శరీరాన్ని విడిచిపెట్టి శాశ్వత కైవల్యం పొందాలి అనుకున్నవాడు శ్రీశైల శిఖరం చూడాలి. వాడికి పునర్జన్మ ఉండదు. అందమైన పవిత్రమైన క్రౌంచ పర్వత అరణ్యాలతో కూడిన శ్రీశైల అరణ్యాలలో అసలు విడితే ఎంత ఆహ్లాదంగా ఉంటుందండి. తిరుపతి మనం ఘాట్ రోడ్లో ప్రయాణం చేస్తే ఒక 17 కిలోమీటర్లు ఆనందం పొందేమే, 40 కిలోమీటర్లు అలా ఘాట్ రోడ్లో ప్రయాణం చేస్తాం శ్రీశైల అరణ్యాల్లోకి వెళ్ళేటప్పుడు. అక్కడ పాతాళ గంగ, అక్కడ ఉండే ఆనందం అబ్బాబ్బాబ్బ అసలు తలుచుకుంటేనే శ్రీశైలం దగ్గరికి వెళ్ళిపోతుంది మనస్సు అన్నమాట. అంచేత శ్రీశైలం ప్రత్యక్ష కైలాసము అన్నారు. శ్రీశైలమే కైలాసం, కైలాసమే శ్రీశైలం, శ్రీశైలమే కైలాసం. అటువంటి కైలాస క్షేత్రంలో అమ్మవారి దర్శనం చెయ్యారు. ఆపై ఆ జగన్మాత మలయ పర్వతాలలో, ఇప్పుడు ప్రస్తుతం మలేషియా అన్నాం, అక్కడ రంభ అనే పేరుతో ఉంది. ఇప్పటికి కూడా గంధపు చెట్లు ఉంటాయి అక్కడన్నీ. మీరు అక్కడికి వెడితే గంధపు తోటల మధ్యలో ఉంటుంది ఆ గుడి. కాకపోతే కొంచెం డబ్బు ఎక్కువ ఖర్చు అవుతుంది. అట్లీస్ట్ ఒక 75,000 లక్ష రూపాయలు చేతిలో పట్టుకుంటే కానీ ఆ యాత్రకు వెళ్ళడం కొంచెం కష్టం. మలేషియా వెళ్ళద్దు మరి, అక్కడికి వెళ్ళాక ఆ రంభాదేవిని చూడవచ్చు. తర్వాత పరమ పవిత్రమైన పుష్కర క్షేత్రంలో మనకి దగ్గరలో ఉన్న పిఠాపురం అంటాం దానినే, పురుహూతిక అనే పేరుతో ఉంది. పీఠాయాం పురుహూతిక అని, పీఠ శబ్దం పీఠిక శబ్దం సమానమే. తెల్ల ప్యాసింజర్ రైలు ఎక్కినా 10 రూపాయలతో వెళ్ళిపోతారు. 10 రూపాయలు అంటే 10 రూపాయలు కదలండి, పోతే ఇప్పుడు 25 పాతక 30. నేను ఇంకా నా చిన్నప్పటి విషయం చెప్పుకుంటున్నాను. అమాయకులం మేము, పౌరాణికులం కదా, మాకు లౌకిక ప్రపంచంతో పెద్దగా టచ్చెస్ ఉండవు కాబట్టి 10 రూపాయలు ఇచ్చినా సంతోషపడిపోతాం, 100 ఇచ్చినా సంతోషపడిపోతాం. ఏ ఒప్పైనా వాడి 100 ఇదిగో 100 అన్నా ఆనందపడిపోతారు. కానీ మొత్తం మీద పిఠాపురం దగ్గరే ఏమీ డబ్బులు లేనివాడు కూడా హాయిగా రైలు దర్జాగా ఎక్కి కూర్చోవచ్చు. బాత్రూంలో దూరు కూర్చుంటే ఎయిర్ ఎక్స్ప్రెస్ ఎక్కితే హాయిగా వెళ్ళిపోవచ్చు అనమాట, గంటలో వెళ్ళిపోతాడు అనమాట. ఏదో రకంగా మొత్తం మీద పిఠాపురంలో ఉండే పురుహూతికా దేవిని చూసి రండి, అది కూడా దివ్యక్షేత్రం. ఇక ఆపై మాయాపురి అని పిలువబడే పూరి జగన్నాథ క్షేత్రంలో అమ్మవారు కుమారీ రూపంతో ఉన్నది. ఇప్పుడు అది ఒరిస్సాలో ఉన్నది. గయ, అక్కడికి గయ అంటే గయ చేతిలో డబ్బులు ఎత్తుకుపోయే దొంగలు ఎక్కువ ఉంటారు అక్కడ. అదేంటో క్షేత్రాలలో దొంగ పీరుగులు ఎక్కువ ఉంటారు, అక్కడే చేరతారు. ఎక్కడ పుణ్యం ఉంటే అక్కడ పాపం చేరుతుందని, ఎక్కడ ముఖం కనబడితే దాని వెనకతలు వీపుకు ఉంటుందిగా. అలాగే గయ ప్రస్తుతం బీహార్లో ఉంది. కాశీలో మొఘల్సరాయ్ అనే స్టేషన్లో ఎక్కితే డైరెక్ట్గా గయ వెళ్ళడానికి ఒక 6-7 గంటల ప్రయాణం పడుతుంది. కాశీ వెళ్ళినవాడు గయ కూడా వెళ్ళడానికి వీలుగా వెళ్ళిపోవచ్చు అనమాట. అక్కడికి కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది, లేకపోతే అదంతా గడ్డి తినే ఒకనొక పరమ దౌర్భాగ్యుడు పరిపాలించే క్షేత్రం అది. ఆ గడ్డి తినేవాడు ఈసారైనా గడ్డి గరిచిపోతే బాగుండు మరి. ఆ తర్వాత దైవానుగ్రహం మన చేతిలో ఏం లేదు, అక్కడ పరమాత్మ దివ్యానుగ్రహం. కానీ క్రూర మృగాల కంటే ఎక్కువ పరమ పాపాత్ములైన వాళ్ళు అక్కడ పరిపాలిస్తూ ఉంటారు. ఆటవికత్వం కనపడుతుంది మనకి. అక్కడ మాత్రం చాలా అనుక్షణం జాగ్రత్త వహించాలి. అక్కడికి కూడా వెళ్ళాం, ఆ గయా క్షేత్రాన్ని చూసాం. గయ అత్యంత పవిత్రమైన క్షేత్రం అవడానికి, అక్కడ శ్రీమన్నారాయణుడు వెలిసినటువంటి క్షేత్రం. ఆ గయా క్షేత్రంలో అమ్మవారు మంగళదేవత, లక్ష్మీ స్వరూపిణి అని అర్థం అన్నమాట. ఆపై ఐశ్వర్యం కోరుకునేవాళ్ళు కూడా ఈ మంగళదేవతా దర్శనం చెయ్యాలి. ఈ తల్లి ఆపై ఇక్కడికి దగ్గరలోనే కొల్హాపురం అని ఉన్నది మనకి, శ్రీశైల క్షేత్రానికి దగ్గరలోనే ఉంటుంది. అక్కడ మహాలక్ష్మీదేవిగా ప్రసిద్ధికెక్కింది ఆ తల్లి. ఆ మహాలక్ష్మి దర్శనం భయంకరమైన దారిద్ర్యానికి విముక్తి కలిగించే దివ్యమైన ప్రదేశం. చిత్రకూట పర్వతం ఉత్తరప్రదేశ్లో ఉంది ఇప్పుడు. అక్కడ సీతాదేవి పేరుతో ఉన్నది, అమ్మవారు సీతారూపంతో వెలిసింది. ఆ తల్లి దర్శనం కూడా కాశీ వెళ్ళినటువంటి వాళ్ళకి అక్కడ నుంచి 6 గంటల ప్రయాణం పడుతుంది సీతాదేవి. వింధ్యాచలంలో వింధ్యవాసిని, ఇది కూడా కాశీకి 80 కిలోమీటర్ల దూరంలో ఉంది వింధ్యవాసిని. కాశీ వెళ్ళినటువంటి వాడు అక్కడికి వెళ్ళొచ్చు, లేదా డైరెక్ట్గా కాశీ నుంచి అక్కడికి ట్రైన్ కూడా ఉంది వింధ్యవాసినికి. అక్కడ పాదాల దగ్గర గర్భంలో కూడా ఉంది అమ్మ, 8 భుజాలతో ఉంటుంది అష్టభుజ. ఈ అష్టభుజాదేవి గురించి దేవీ భాగవతంలో సప్తశతిలో, బ్రహ్మ వైవర్త పురాణంలో, ఇక మత్స్య పురాణం మొదలుకొని అన్ని పురాణాల్లో బాగా వివరంగా ఇచ్చారు. ఆ అమ్మవారు వింధ్యాచల నివాసిని, యశోదాదేవికి కూతురై పుట్టిందట. తతస్తౌనా శిష్యామి వింధ్యాచల నివాసిని, నేను యశోదాదేవికి పుత్రికనై పుట్టుతాను, శుంభని శుంభుల్ని చంపిన తర్వాత వింధ్యాచల నివాసిని అనే పేరుతో వింధ్యలో వింధ్యపర్వతంలో ఉంటాను అని స్వయంగా చెప్పుకుంది. ఆ వింధ్యాచల నివాసిని 8 భుజాలతో ఉంటుంది. ఆ 8 భుజాలలో శంఖం, చక్రం, గదా, పద్మం, ధనుస్సు మొదలైనటువంటివి ధరిస్తుంది ఆవిడ. సింహవాహనం మీద ఉంటుంది ఆ తల్లి. ఆ వింధ్యాచల నివాసిని భవబంధ విమోచన, పరమ దుఃఖాలను తరింపజేస్తుంది ఆ తల్లి. దివ్యానందాన్ని ప్రసాదిస్తుంది. అంటే ఏదో తెలియని ఒకనొక బ్రహ్మానందాన్ని హృదయంలో నింపేటటువంటి గొప్ప తల్లి ఆ వింధ్యాచల నివాసిని. సప్తశతి లాంటి వాటిలో పదే పదే చెప్పారు. లలితా సహస్రనామంలో కూడా విధాత్రి వేదజనని విష్ణుమాయా విలాసినికి ముందు ఏం చెప్పారు? వింధ్యాచల నివాసిని అని చెప్పారా? విశ్వాధిక వేదవేద్య వింధ్యాచల నివాసిని అని. ఆ నామం అంత ప్రసిద్ధి అన్నమాట. అటువంటి వింధ్యాచల నివాసిని దర్శనం కూడా తేలికైనటువంటిది. ఇంకా సఖ్యపర్వతం, ఎక్కడ కృష్ణానది పుట్టిందో అక్కడ వటవృక్షం దగ్గర అమ్మవారు ఏకవీర అనే పేరుతో ఉంది. కార్తవీర్యార్జునుడు అనేటటువంటి ఒకనొక మహారాజు దత్తభక్తుడు కూడా ఆ సఖ్యపర్వత కనుమలలో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించాడట. ఆపై అమ్మవారు మహాకాళి, ఉజ్జయిని మహాకాళి ఉందే అక్కడ, కాళీ రూపంతో ఉంది. ఉజ్జయిని అంటే మధ్యప్రదేశ్లో ఉంది. భోపాల్ నుంచి వెళ్ళొచ్చు, విజయవాడ నుంచి డైరెక్ట్ ఉజ్జయిని ఎక్స్ప్రెస్ అని ఉంది, అది ఎక్కేస్తే సరాసరి మహాకాళేశ్వరం వెళ్ళొచ్చు. అక్కడ అమ్మవారికి మహాకాళి, గడకాళి అని పేరు. ఆ తల్లి దర్శనం చేస్తే కవిత్వం వస్తుందట. మూర్ఖుడు కూడా ఆ తల్లి దర్శనం చేస్తే తక్షణం గొప్ప కవిత్వం చెప్తాడు. ఆ కాళీ అనుగ్రహంతో కాళిదాసు అంత గొప్పవాడయ్యాడు. ఒకప్పుడు ఆయన కాళిదాసు గొర్రెల కాపరి, సామాన్యుడు, పెద్ద పండితుడేం కాదు. ఆ ఉజ్జయిని మహాకాళి దర్శనం చేశాడు, ఆయన జాతకమే మారిపోయింది. అత్యద్భుతమైనటువంటి శ్లోకాలు ఈ సృష్టిలో, కవి అంటే కాళిదాసనే పేరు వచ్చిందిట. పురా కవీనాం గణన ప్రసంగే కనిష్ఠిక అధిష్ఠిత కాళిదాస, పూర్వం కవుల్లో గొప్పవాడెవడు, 1 అని మొదలెట్టారట. చిట్టికిన వేలు దగ్గర నుంచి మొదలెడదామని 1 కాళిదాసు, 2 ఎవరు అని 2 వేలు దగ్గర లెక్కెట్టారట. ఎవరూ లేరండి, మళ్ళీ కాళిదాసే అన్నారట. కాళిదాసుతో సాటి వచ్చేవాడు 2వాడు వేలులో లెక్కెడదం అంటే కుదరట్లా. అందుకని ఈ వేలు దగ్గర లెక్కెట్టేటప్పుడు అనామిక అన్నారు దీనిని. అంటే నామం లేదు దీనికి, కనిష్ఠిక అనామిక అని పేరు దీనికి. ఈ అనామిక సార్థవతి బహూవా, అనామిక అని పేరున్న ఈ వేలు నిజంగా సార్థక్యమైంది, కాళిదాస్ తర్వాత మళ్ళీ 2వాడు లేడు అని పేరు వచ్చింది. అంతటి మహాద్భుతమైన పాండిత్యాన్ని ఆనాడు కాళిదాసుకి ఇచ్చినటువంటిది ఉజ్జయిని మహాకాళి. మూగవాడు, మాటలు రానివాడు, సరిగ్గా నాలికి తరిగిన వాళ్ళు, పిల్లలకి జ్ఞాపక శక్తి లేని వాళ్ళు ఎప్పుడన్నా వీలుంటే ఒక్కసారి వెళ్ళి ఉజ్జయిని మహాకాళి దర్శనం చేసుకుంటే అటువంటి వాడు జీవితం బాగుపడుతుంది. శ్రద్ధాసక్తులతో చెయ్యాలి. మళ్ళీ అక్కడికి వెళ్ళాక నిజంగా ఆయన ఇది కాళికాదేవి అంటారా, పద్మాకర్ గారు సరదాకా చెప్పారా అనే అవిశ్వాసం ఉన్నవాడు వెళ్ళడం అనవసరం. యాదృశి భావనాయత్ర సిద్ధిర్భవతి తాదృశి, నీకెంత విశ్వాసం ఉంటే అంత బాగా ఫలిస్తుంది. విశ్వాసం లేనివాడు ఎక్కడున్న ఒకటి, విశ్వాసం లేనివాడికి గంగలో స్నానం చేసిన ఒకటే, తమ్మిలేరు డ్రైనేజీ స్నానమైన ఒకటి. ఆనాడు కాళికాదేవిని ఆయన కూడా అలా చూశాడు. ఆవిడ శ్యామల వర్ణంలో కనపడిందిట. మాత మర్రకత శ్యామ మాతంగీ మధుశాలిని కుర్యాత్ కటాక్షం కళ్యాణి కదంబవనవాసిని. కాళిదాస ఆమెను చూచినప్పుడు ఆ రూపం అలా కనపడిందట. మరకత శ్యామ, మరకతము అని ఒక మచ్చ పచ్చం ఉంటుంది చూసారా రాయి, ఆ రాయి ఏ రకమైన రంగులో ఉంటుందో అటువంటి శ్యామల వర్ణంతో అమ్మవారు కనపడింది. ఇప్పుడు కూడా విజయవాడలో మరకత రాజరాజేశ్వరీదేవి గుడి దత్తపీఠంలో ఉన్నది. కావాలంటే పటమటకి వెళ్ళినప్పుడు చూడండి ఆ ఏక మరకతంలో అటువంటి మరకత శ్యామల వర్ణంలో అమ్మవారు దర్శనమిచ్చిందట. కదంబ వనవాసిని, కదంబ వృక్షాల మధ్యలో ఉంటుంది ఆవిడ. అటువంటి ఓ తల్లి మా మీద కటాక్షం చూపించు ఓ కళ్యాణి, కుర్యాత్ కటాక్షం కుర్యాత్ మా మీద కటాక్షమును చూపించదవుగాక. ఆవిడ మాతంగ తనయ, మతంగ మహర్షి యొక్క పుత్రిక ఆ జగన్మాత. జయ మాతంగ తనయే జయ నీలోత్పలజ్జుతే జయ సంగీత రసికే జయ లీలా సుఖప్రియే. ఆ తల్లి ఎటువంటిది? లీలా సుఖప్రియ. చిలుక ఒకటి వేళాకోళంగా ఆవిడ చెయ్యి మీద వాలితే ఆ చేతి మీద వాలిన సుఖమును ప్రేమగా లాలిస్తుంది. ఆ సుఖమే సుఖమహర్షి అన్నారు. అంతటి సుఖమహర్షిని చేతి మీద పెట్టు తిరుగుతుంది ఆ తల్లి. నీలోత్పలజ్యుతి, నీలము అంటే నల్ల కలువ పువ్వు, ఉత్పలం అంటే నల్ల కలువ పువ్వుని మాకు పీఠానికి పట్టుకొస్తూ ఉంటారు శుక్రవారం నాడు పూజకి మన భక్తులు అంటారు. ఆ నల్ల కలువ పువ్వును చూస్తే ఏమి అందం అది, ఆ నీలపు వర్ణం అలాంటి రంగులో ఉంటుందట. నలుపు అంటే గొడ్డు నలుపు కాదు, గొడ్డు నలుపు కూడా కాదు, గౌడిగేది నలుపు కాదు, అది ఒకనొక అత్యద్భుతమైన నీలవర్ణం అన్న మాట. అటువంటి నీలోత్పలజ్యుతి అట. సంగీత రసికే అన్నారు ఆవిడకి. సంగీతం అంటే చాలా ఇష్టం, అందుకే భక్తులు పద్యాలు రాశాక కవులు మాబోటి వాళ్ళం ఏదో నోట్లో మామూలుగా పద్యం రాసి కొనుక్కోవడం కాకుండా దాన్ని అందంగా పాడడానికి ప్రయత్నించడం. ఉద్దేశం ఏంటంటే మనం సంగీత విద్వాంసులను లోకానికి చెప్పాలనే కోరిక కాదు అక్కడ వారికి. ఆ అమ్మవారు జయ సంగీత రసికే, సంగీతం అంటే ఇష్టం, ప్రీతితో వింటుంది అందుకనే భక్తితో సంగీతం పాడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారట. అటువంటి జగన్మాత పరమ మాహేశ్వరి మహాకాళేశ్వరి ఉజ్జయిని జగన్మాత, ఆమె దర్శనం పరమ పవిత్ర కళ్యాణ విద్యాప్రదాయకం. విద్య కావలసిన వాడు వెళ్ళాలి అన్నారు. ఆపై ఆ జగన్మాత అనేక అనేక దివ్యక్షేత్రాలలో ప్రభాస క్షేత్రంలో పుష్కరావతిగా ఉంది. ప్రభాసం అంటే సౌరాష్ట్రంలో ఉంది. అక్కడ చంద్రుడు ప్రతిష్ఠించిన సోమనాథలింగం ఉన్నది. అక్కడే శ్రీకృష్ణ భగవానుడు గురువుగారి కొడుకును రక్షించాడు. సాందీపని కొడుకు ప్రభాస క్షేత్రంలో స్నానానికి వెళ్ళి డామ్మని మునిగిపోయాట. అప్పుడు కృష్ణుడు వెళ్ళి ఈ అమ్మవారిని దర్శించాడు అన్నారు. ప్రభాసంలో పుష్కరావతిని గురువుగారి కొడుకును రక్షించే ముందుగా శ్రీకృష్ణుడు 64 రోజులు సాందీపని అని పేరు కలిగినటువంటి ఒకనొక గురువుగారి దగ్గర విద్య నేర్చుకున్నాడు. 64 రోజుల్లో విద్యంతా నేర్చుకునేసరికి మతిపోయింది ఆ గురువుగారికి. ఏమిటేమిటి, 10 ఏళ్ళు చదువుకున్నా ఒక్క అక్షరం ఒక్క తిరిగి అప్పచెప్పలేని శిష్యులు ఎంతోమంది ఉన్నారు నా దగ్గర. 10 ఏళ్ళు చదువుకున్నాక ఏం చదివారా గురువుగారు రండి, నాకు ఏబిసిడీలు గుర్తులేవండి అనేవాళ్ళే దొరికారట ఆయనకి. కానీ ఈ శిష్యులో బలరామకృష్ణులు 64 విద్యలు 64 దినంబులంతన వారల్ నెరవాదులైన కథమున నెరి ఒక్కొక్క నాటి వినికి నేర్చి రిలేశ 64 విద్యలు 64 రోజుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క విద్య ఆ గురువుగారు చెబుతూ ఉంటే విని కంఠస్థం చేశారు. మళ్ళీ చెప్పరా అండి, ఇంకొక్కసారి వింటాం అన్నారు కాదట వాళ్ళు. నో రిపిటేషన్. అక్కడ ఒకసారి విని అప్పచెప్పడం అంటే దాన్ని బట్టి ఆలోచించండి, ఆ ఏక సంతాగ్రాహిత్వం దానికి గురువుగారికి మతిపోయింది. వీళ్ళు సామాన్యులు కారు అనుకుని మహాత్ములారా ఇలాంటి శిష్యులు ఎక్కడా చూడలేదన్నట్ట. 64 రోజులు విద్య పూర్తయ్యాక ఆ గురు శిష్యులు బంధం దగ్గర ఒక తమాషా జరిగింది. కృష్ణుడు బలరాముడు వచ్చారు. గురువుగారు మీకు దక్షిణ ఇస్తాం, ఏం కావాలో కోరుకోండి అన్నారట. మాకు దక్షిణ అంటే మామూలు దక్షిణ అక్కర్లా, మా కొడుకు కిందటేడాది ప్రభాస క్షేత్రంలో స్నానానికి వెళ్ళి అక్కడ మునిగిపోయాడు, వాణ్ణి పట్టుకొచ్చిమ్మని అడిగట్ట గురుగారు. ఎంత ఆయన ఎంత గొప్పవాడు.
అంభోరాశి ప్రభాస తీర్థమున ముల్లస్మత్తను సంభవుండంభోగా చేయుతు మునిగిలేడయ్యల్ కృపాంభో నిధుల్ శుంభద్వీర్యులు మీరు మీ గురునకు చోద్యంబుగా శిష్యతను గాంభీర్యంబున పుత్ర దక్షిణ ఎడల్ కర్తవ్యమూహ్యం పరే
ఓ కుమారులారా, బలరామకృష్ణులారా, క్రిందటి సంవత్సరం మా అబ్బాయి ఒక్కడే కొడుకు మాకు ప్రభాస క్షేత్రంలో స్నానం చేయడానికి వెళ్ళాడు. స్నానం చేయడానికి వెళ్ళి సముద్ర స్నానంలో మేము చెబుతూ ఉంటే వినకుండా సముద్రంలోకి వెళ్ళాడు. మునిగాడు, మళ్ళీ లేచాడు, మళ్ళీ మునిగాడు, లేచాడు, మూడోసారి మునిగాడు, ఇక లేదు, కాలం తీరిపోయింది. కాలగర్భంలో సముద్ర గర్భంలో కలిసిపోయాడు. ఆ కొడుకు లేక మేము గిలగిలలాడిపోతున్నాం. ఇప్పుడు మీరు చూస్తే మహాత్ములు, మీరు చాలా గొప్పవాళ్ళు అనడానికి మీ విద్యే తెలుస్తోంది. 64 విద్యలు 64 రోజుల్లో ఏకధాటిగా కంఠస్థం చేసి అప్పచెప్పిన వాళ్ళు ఎవరున్నారు ఈ సృష్టిలో? మిథ్యా మీకు కోరుతున్నారు ఒకే ఒక కోరిక, మీ గురువుగారి కొడుకు 7 ఏళ్ల క్రితం సముద్రంలో మునిగిపోయిన వాడిని తీసుకొచ్చి నాకు అప్పగించండి. ఇదే నాకు దక్షిణ, పుత్ర దక్షిణే నాకు మీరు గురిచ్చే గురుదక్షిణ అన్నట్టు. ఎవడన్నా అసలు అలాంటి దక్షిణ అడుగుతాడు? 7 ఏళ్ల క్రితం చచ్చిపోయిన కొడుకు, అందులో సముద్రంలో మునిగిపోయిన వాడు, సునామీలో కొట్టుకుపోయిన వాడిని తీసుకురావాలా? ఆయన అడిగాడు, బాగానే ఉంది, ఏదో స్వార్థం కొద్ది, కానీ శిష్యులు అలాగే గురువుగారు అన్నారట. వెంటనే బయలుదేరి వచ్చారట. వచ్చినప్పుడు ఈ సముద్ర తీరంలో ఈ అమ్మవారిని చూచారట. ఈ అద్భుతమైన ప్రభాస క్షేత్రంలో పుష్కరావతికి ముందు నమస్కారం చేశారట. అంబా పుష్కరావతి, హే జగదంబికే, నీకు నమస్కారం. నీ అనుగ్రహం ఉంటే ఏదన్నా సాధిస్తాం. చచ్చిన వాడిని బ్రతికించగలం, బ్రతికున్న వాడిని జీవచ్ఛవం కాకుండా ఉద్ధరించగలం, దరిద్రుణ్ణి ఐశ్వర్యవంతుణ్ణి చెయ్యగలవు. అఘటన ఘటన ఘటికు రాలివి నీవు, నీకు నమస్కారం చేస్తున్నాం మాత. నహి మాతా సముపేక్షతే సుతం, అమ్మవారు తలుచుకుంటే ఈ పిల్లవాడిని ఉపేక్షించదు. ఏ అమ్మ కూడా తన కొడుకు కష్టపడుతుంటే మేము బాధపడుతున్నామమ్మా, కష్టాలలో ఉన్నాం, మా తప్పులు కావ క్షమించి రక్షించు అని పాదాల మీద పడి ఆ తల్లిని వేడుకున్నాక ఆ తల్లి రక్షించకపోతే తల్లే అటువంటి తల్లివి కాదమ్మా నువ్వు, జగన్మాతో తల్లి, మమ్మల్ని రక్షించు అని వాళ్ళు కోరుకున్నారు. కోరుకుని అక్కడి నుంచి యమలోకానికి వెళ్ళి యముణ్ణి కూడా ధిక్కరించి ఆ కుర్రవాడిని తీసుకొచ్చి గురువుగారికి దక్షిణ ఇవ్వగలిగారన్నాడు. అటువంటి ప్రభాస క్షేత్రంలో భగవంతుడైన వాసుదేవుని చేత కూడా అర్చింపబడినటువంటి పుష్కరావతి దర్శనం మహత్తర పుణ్యం. అల్పాయుష్కుల్ని ఆయుష్కుల్ని చేస్తుంది ప్రభాస క్షేత్రంలో ఉండేటటువంటి అమ్మవారు. ఇక ఆ తల్లి కాశ్మీర మండలంలో మేధ లేక సరస్వతి అని పిలువబడుతుంది. కాశ్మీరేతు సరస్వతి అని ఆ కాశ్మీర మండలంలో ఉండే సరస్వతిని ఇంకా క్షీరభవాని అంటారు. ఇప్పుడు దానికి పేరు వేరు, గుర్తుపెట్టుకోండి, ఖీర్ భవాని అంటారు. ఏమంటారు? క్షీరాభిషేకం చేయించుకుంటుంది అక్కడ అమ్మ, పాలతో అభిషేకం చేయించుకుంటుంది. ఇప్పుడు తెలిసింది మనకి చదివితే. మనం అక్కడికి వెళ్ళాక అక్కడ వెతికా ఎక్కడ వెతికాం అని, మేము అక్కడికి వెళ్ళాక పాయసం ఇచ్చారు మా అందరికీ, తాగాం శుభ్రంగా, ఆటో చేసుకుని పోయాం ఏకంగా, అంచేత ఆ పాయసం కూడా ప్రసాదంగా ఇచ్చారు. ఆ క్షీరభవాని అమ్మవారు సుఖశ్యామళ జగన్మాత దర్శనం జ్ఞానాన్ని ఇస్తుంది. ఆ కాశ్మీర సరస్వతి దర్శనం చాలా ఉత్తమం. ఇక ఆపై అచ్చోదంలో శూలధారిణి, బదరీ క్షేత్రంలో ఊర్వశి, బదరికావనంలో నరనారాయణుడి గుడిలో అక్కడ ఊర్వశి అనే పేరుతో అమ్మవారు ఉంది. ఆ అమ్మవారి దర్శనం చేసుకోవచ్చు, బదరీ వెళ్ళినప్పుడు చూసుకోండి. ఆపై అమ్మవారు అనేకానేక లోకాలలో అనేకమైన నామాలు, హరిద్వార్ గంగానదీ తీరంలో అక్కడ ఇప్పటికీ మానసాదేవి చాముండా అనే 2 నామాలతో ఉన్నది. అది కూడా ఈ రోడెంది పీఠాలలో ఒకటి. ఆ హరిద్వారానికి వెళ్ళినప్పుడు గంగానదీ తీరంలో చూడండి, దానిని కూడా మాయా అని పిలుస్తారు ఆ క్షేత్రాన్ని, హరిద్వార్. అక్కడికి ఈ ఉయ్యల్లాగా ఊగేటటువంటి మార్గం ఉంటుంది, రోప్వే అంటాం. ఆ రోప్వేలో వెళతారు, కొంతమంది నడిచి వెళతారు, కొంతమంది నడకలో వెడితేనే ఆ తల్లి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా పొందొచ్చు. మాకు కాళ్ళు కష్టమండి, మోకాళ్ళు కీళ్ళు అన్నీ కష్టమండి, ఒళ్ళు కష్టం, పళ్ళు కష్టం అని బాధపడేవాళ్ళు మాత్రం ఉయ్యాల తొట్టి లాంటి ఆ రోప్వేలో కూర్చోవచ్చు, కానీ ఇదిగో ఇలాంటి పడుచువాళ్ళు మాత్రం నడిచెక్కి వెళ్ళాలన్నారు. అంచేత హుషారుగా వెళ్ళి ఆ తల్లి దర్శనం చేస్తే ఆ సమస్తమైనటువంటి ఆదివ్యాధులు తొలగిపోతాయి, శాశ్వతమైనటువంటి సౌభాగ్యం ఉంటుందట, వైధవ్య బాధే ఉండదు పొమ్మన్నారు. అక్కడ దేవలోకములు, ఇంద్రలోకంలో ఇంద్రాణిగా, బ్రహ్మలోకంలో సరస్వతిగా, సూర్యబింబములో ప్రభగా, సప్త మాతృకలలో వైష్ణవీదేవిగా ఉంది. ఇవి మనం ధ్యానించవలసిందే, కానీ చూడాలంటే స్వర్గానికి ఒకేసారి వెళ్ళగలుగుతాం. వెళ్ళి మళ్ళీ భూలోకానికి వచ్చి చెప్పే శక్తి అందరికీ ఉండదు. నాకోటివాడికి అవడకు నోటికి కొడుకు అవడం ఉండొచ్చు. కానీ ఇంకా పతివ్రతలలో అరుంధతి, ఈ అరుంధతి నక్షత్రాన్ని ఆకాశంలో చూడొచ్చు. పెళ్లి కొడుకులకి చూపిస్తారు పురోహితులు, చూపించే పురోహితుడికి సరిగ్గా కనపడదు ఆ తెల్లవారుజామున. చూసేవాడికేమో ఇంక చెప్పక్కల పులకింత పక్కన వీడి శరీరం తగులుతూ ఉంటుంది. రెండు మూడు రోజులు అలాగే ఉంటుంది. నాలుగో రోజు నుంచి అప్పడాలు కరుచుకున్నాక అప్పుడు అరుంధతి నక్షత్రం కళ్ళు బయర్లు గమ్మేగా కనపడుతుంది. ఈలోపు ఈ వెర్రి పెరుగు చూపిస్తూ ఉంటాడు, చూడండి అని, చూచేచ్చామండి చూచేచ్చామండి అని ఇటు చూస్తూ ఉంటాడు. ఇక్కడ కనపడే నక్షత్రాలు వేరు, అక్కడ కనపడే నక్షత్రం సరిగ్గా చూపిస్తున్నప్పుడు ఏమండి ఇంకొంచెం బాగా చూపించండి అని అడగచ్చుగా, అడిగి చూడటం ఉండదు ఎంతసేపుని. ఈ కలికాలంలో పురోహితులకి చాలా అన్యాయం జరిగిపోతుంది, మహాఘోరం జరిగిపోతుంది. దొంగ పీనుగులు ఇలా అంటున్నారు, నేనుకోకండి పెళ్లి చేయించుకుని దక్షిణ వాడికి ఎవరు, దక్షిణ ఇవ్వకపోతే ఇవ్వకపోయారు. ఈ ఫోటోగ్రాఫర్లు ఒకటి తాళి కట్టేటప్పుడు మీరు తప్పుకోండి పంతులు గారు అని, ఈయన లేకుండా పెళ్ళి ఎలా జరుగుతుంది అసలు, దౌర్భాగ్యులు వాళ్ళు రెండు ఫోటో కోసమని పురోహితుని పక్కకి తప్పుకోమంటారా, అది ఎంత పాపం అంటే పురోహితుడు అంటే అంత లేవుకు అయిపోయాడు అనమాట. కనీసం కరేపాకైనా విలువ ఉంది, కరేపాకు కాసేపు పులిహారులోనో దలిహారులోనో వేగుతుంది, తర్వాత తీసి పారేస్తారు, వీడు ముందే తీసి పారేయటం. ఇలాంటి దౌర్భాగ్య వ్యవస్థ వల్లే ఈ సునామీలు బునామీలు వస్తున్నాయి. ఎప్పుడైనా మీరు మీ ఇంటికి పిలిచిన తర్వాత మీరు పౌరోహిత్యం చేయించుకున్న వాడిని గౌరవించి కాళ్ళకి దండం పెట్టి బ్రహ్మస్వరూపంగా చూడకపోతే మీరు చేయించుకున్న పని అంతా వ్యర్థం. గుళ్ళోకి వచ్చాక అర్చక స్వామిని సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా భావించకపోతే గుళ్ళోకి రావడం దండగ అని నేను చెప్పలా, నాకు సంబంధం లేదు. ఇది వేదవ్యాసులు వారు చెప్పారు, విష్ణుమూర్తి చెప్పారు, ఈ రెండూ చెయ్యండి, గుర్తుపెట్టుకోండి. మీకు ఏదైనా కోపం ఉంటే బయటకు వచ్చాక తీర్చుకోండి. ఆ స్థానంలో ఉన్నప్పుడు మాత్రం కొడుక్కు అయినా దండం పెట్టవలసిందే అన్నారట. పురోహితుడికి అర్చకులకి వీళ్ళకి నమస్కారం చేసి తీరాలి, వీలుంటే పాద నమస్కారం చేయండి. కనీసం నమస్కారం పెట్టడానికి మీ సొమ్ము ఏం పోయింది, మీరేం 100 రూపాయలు ఇవ్వకపోతే ఏమైనా బాధ, అలాగని ఇస్తే తప్పని నేను అండల్లా. కాబట్టి ఇవి నియమాలు, ఎట్టి పరిస్థితులలోనూ కూడా పురోహితుణ్ణి గౌరవించి ఆ కాసేపు ఆ అరుంధతి నక్షత్రాన్ని సక్రమంగా చూసి తీరాలి. పతివ్రతలలో అరుంధతి సాక్షాత్తు అమ్మవారి యొక్క రూపమట. ఇక్కడ ఈ విషయాన్ని ఇంత సుస్పష్టంగా విష్ణుమూర్తి మత్స్య రూపంలో మనువుకి చెప్పాడు. ఇక సర్వ ప్రాణులలోనూ ఉన్నది అదే బ్రహ్మకళ. ఆ శక్తి పేరేమిటి? బ్రహ్మకళ. ఆ బ్రహ్మకళ అనేది అన్ని ప్రాణులలో ఉంది కాబట్టి మనం బతికాం. బ్రహ్మకళ వెళ్ళిపోతే వీడిని తీసుకుపోదామండి. ఎప్పుడు తీసుకుపోదాం? 4 మెంబర్స్ షుడ్ కమ్ దేర్, 4 రావాలి పోయాల్సిందే. అంచేత బ్రహ్మకళ ఉన్నంతవరకే బతుకుతాడు. ప్రాణం బ్రహ్మకళాస్వరూపం, అందుకే ప్రతి జీవిలో భగవంతుడు ఉన్నాడు కాబట్టి ఏ జీవిని మనం కావాలని బాధ పెట్టకూడదు. మనం ఈ విధముగా ఇదంతా అమ్మవారు చెప్పి ఇక్కడ ఒక గొప్ప ఫలితం కూడా చెప్పింది, మీరు శ్రద్ధగా వినవలసినటువంటిది అనమాట. ఏతదుద్దేశత ప్రోక్తం నామాష్టశతముత్తమం అష్టోత్తరం చ తీర్థానాం శతమేతదుదాహృతం యస్మరేత్ శృణుయాద్వాపి సర్వపాపైః ప్రముచ్యతే యేషు తీర్థేషు యః కృత్వా స్నానం పశ్యతి మాం నరకా. అమ్మ శ్రీదేవి అన్నది, శ్రీదేవి ఉవాచ అన్నారు. అందుకే దీనికి అమ్మ ఏమన్నది, 108 నామాలు ఉన్నాయి ఇక్కడ. ఈ 108 నామాలని శ్లోక రూపంలో కానీ విడివిడిగా కానీ ఎవరు రాస్తారో లేక ప్రింట్ చేసి పంచిపెడతారో, లిఖం పూర్వం అంటే మరి ప్రింటింగ్ లేదు కాబట్టి రాయడం అన్నారు, రాసి పంచిపెడతారో అలాంటి వాళ్ళకి 108 క్షేత్రాలలో స్నానం చేసిన ఫలితం వస్తుందట. అయ్య బాబా ఎంత బాగా చెప్పారో చూడండి. ఈ 108 తీర్థక్షేత్రాల గురించి చెప్పాను నేను, దాన్ని మీరు విన్నారు. అలాంటిది యహ్ పఠేత్తు ఎవడు చదువుతాడో, యస్ స్మరేత్తు ఎవడు స్మరిస్తాడో, శృణుయాత్ అంటే వింటాడో, సర్వై పాపై ప్రముచ్యత అన్ని పాపాల నుంచి విముక్తుడవుతాడట వాడు. ఈ తీర్థాలలో స్నానం చేసి నన్ను దర్శనం చేస్తే సర్వ పాప విముక్తులై ఆ కల్పాంతం వరకు కూడా శివలోకంలో ఉంటారు. కొన్ని క్షేత్రాలను సేవించిన నా మీద భక్తితో నా యందు తత్పరత కలిగి ఈ క్షేత్రాలను రోజు తలుచుకునేవాళ్ళు, రోజు ఉదయం పూట కానీ సాయంకాలం కానీ మధ్యాహ్నం కానీ మూడు పూటలలో కూడా వీలుంటే ఎవరు స్మరిస్తారో అటువంటి వాళ్ళు శాశ్వతముగా నా లోకంలో ఉంటారు. వారి సమస్త దోషాలు పోతాయి, బ్రహ్మలోకం దాటిపోతారట వాళ్ళు. దాన్ని బట్టి ఆలోచించండి. మన నామాష్టశతం వేస్తు శ్రావయేత్ శివసన్నిధో, ఇప్పుడు మనం చేసింది అదే. ఈ పరమ పవిత్రమైన అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర సన్నిధిలో శివసన్నిధో అన్నారు, శివుడి సన్నిధిలో ఎవరు వినిపిస్తారో అటువంటి వాడు శివలోకంలో శాశ్వత నివాసం పొందుతాడు. ఇంకా తృతీయ నాడు కానీ అష్టమి నాడు కానీ ఎవడైనా చదువుకుంటే రోజు మూడు పొట్ల బహుపుత్రోభవే అన్నారు, వాడికి కూడా కొడుకులు కలుగుతారు, పుత్రవంతులవుతారు. ఈ అష్టోత్తర శతనామాన్ని శివుడి యొక్క ఆలయంలో మూడు పూట్ల కానీ కనీసం ఉదయ సంధ్యాల్లో సాయం సంధ్యల్లో కానీ ఒక 40 రోజులు పఠించాలట. అలా పఠిస్తే వారికి కూడా సంతానం కలుగుతుంది. గోదానం చేసేటప్పుడు శ్రాద్ధం కాలంలో దానాలు ఇంకేమైనా చేసేటప్పుడు లేదా రోజు దేవతార్చన సమయంలో దీన్ని పఠించిన వివేకులు బ్రహ్మలోకాన్ని పొందుతారు. ఇక్కడ చెప్పాడు వినండి, గోదాని శ్రాద్ధదానివ అహన్యహనివా పునః దేవతార్చా విధౌ విద్వాన్